తమిళనాడు రాజకీయాల్లో, తమిళ సాహిత్యంలో, తమిళ సినీ రంగంలో, తమిళ పత్రికారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సొంతం చేసుకున్న కళయింగర్ ముత్తువేల్ కరుణానిధి, ఎం కరుణానిధి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 16వ భాగం, చివరి భాగం. గత 15 భాగాల్లో కరుణానిధి జన్మించిన 1924 నుంచి ఆయనకు 87 సంవత్సరాల వయసు వచ్చే 2011 దాకా ఆయన వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకున్నాం. క్రిందటి వారం అంటే 15వ భాగంలో 2006-2011 ఈ మధ్యలోని 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా కరుణానిధి చివరి విడత పాలనలో చోటు చేసుకున్న అనేక అనూహ్య పరిణామాల గురించి తెలుసుకున్నాం. ఆ 5 ఏళ్లలో కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా డిఎంకే పార్టీ చక్రం తిప్పింది. కేంద్రంలో డిఎంకే ఎంపీలు కీలకమైన పదవుల్ని దక్కించుకున్నారు. ఈ విడత కరుణానిధి పాలనలోనే కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరి కరుణానిధిని ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా మేనల్లుడి కొడుకులు కళానిధి మారన్, దయానిధి మారన్లకి, కరుణానిధి కొడుకులు అళగిరి, స్టాలిన్లకి మధ్య విభేదాలు, మళ్ళీ ఇక్కడ అళగిరికి, స్టాలిన్కి మధ్య విభేదాలు. కరుణానిధి వీటి గురించి ఏదో ఒక చర్య తీసుకున్నారు, కానీ మొత్తం మీద అవన్నీ కూడా కరుణానిధి ప్రతిష్టకు భంగం కలిగించాయి అని ఒప్పుకుని తీరాలి. 2009లోనే తన కూతురు కనిమొళ్ళిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు కరుణానిధి. కేంద్రంలో డిఎంకే మంత్రి ఏ రాజా వద్ద ప్రారంభమైన 2G స్పెక్ట్రం కుంభకోణం ఆరోపణలు కనిమొళ్ళిని కూడా తాకే పరిస్థితులొచ్చాయి. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఓడిపోక తప్పలేదు, మళ్లీ జయలలిత గద్దెనెక్కారు. క్రిందటి వారం కథనం ఇక్కడ ఆగిందండి. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ముందుకు తీసుకెళ్దాం. ప్రస్తుతానికి మనం 2011 మే 16న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర ఉన్నాం. కరుణానిధి వయసు అప్పటికి 87 సంవత్సరాలు. 2009 నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన కరుణానిధి జీవితంలోని చివరి 7 సంవత్సరాలు కూడా సంక్షోభ సమయమే, సంఘర్షణాభరితమే. కుటుంబ సభ్యుల మధ్య కీచులాటలు, ఆయన జీవించి ఉండగా మళ్లీ డిఎంకేకి విజయాన్ని సాధించి పెట్టలేని నిస్సహాయత, చివరి 2 ఏళ్లు గొంతుకు ఆపరేషన్ జరిగి మాటకూడా కోల్పోయిన పరిస్థితి, ఎన్ని జరిగినా ఏం జరిగినా చిట్ట చివరి నిమిషం వరకు పోరాట యోధుడిగానే కొనసాగారు కరుణానిధి. 2011 మే నుంచి కరుణానిధి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి మాట్లాడుకోబోయే ముందు ఆయన జీవితంలో అవినాభావంగా అల్లుకుపోయిన సినీ రంగంలో ఆయన పనిచేసిన చివరి సినిమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే మనం టైంలైన్లో కొంచెం వెనక్కి వెళుతున్నామండి. ఈ విశేషాలు అయ్యాక మళ్లీ 2011 మేకి తిరిగి వద్దాం. ఆయన చివరి విడత ముఖ్యమంత్రిగా పనిచేసిన 2006-2011 ఈ మధ్యలో 4 సినిమాలకు పనిచేశారు కరుణానిధి. అందులో ఒకటి 2008 జులై 4న విడుదలైన ఉళయన్ వసై. ఇది కరుణానిధి వ్రాసిన ఒక కథ, సరపల్లం చాముండి ఆధారంగా తీసిన చిత్రం. ఆ కథ కరుణానిధి సొంత పత్రిక మురసోలీలో ప్రచురితమైంది. ఈ సినిమాకి సంభాషణలు కూడా కరుణానిధినే సమకూర్చారు. 84 సంవత్సరాల వయసులో ఒక ముఖ్యమంత్రి ఒక సినిమాకి సంభాషణలు వ్రాయడం అనేది ఒక్క కరుణానిధి విషయంలోనే జరిగుండాలి. వినీత్, కీర్తి చావ్లా ప్రధాన పాత్రధారులు. చారిత్రక కథాంశం. ఒక చిన్న కథని 2.5 గంటల సినిమాగా సాగదీశారు అని విమర్శలొచ్చినప్పటికీ కరుణానిధి సంభాషణలకు మాత్రం మంచి పేరొచ్చింది. ఆయనకు ఉత్తమ సంభాషణా రచయితగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం కూడా లభించింది. ఏది, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సంభాషణలు రాసి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతే పురస్కారం కూడా పొందారు. దీని తర్వాత కరుణానిధి రచన చేసిన చిత్రం 2010 జూన్ 3న విడుదలైన పెన్ సింగం. ఇది కరుణానిధి ఎప్పుడో వ్రాసిన సురిలిమలై అనే నవల ఆధారంగా తీసిన చిత్రం. సంభాషణలు కూడా కరుణానిధినే సమకూర్చారు. తెలుగు నటుడు ఉదయ కిరణ్ ఈ సినిమాల హీరో. మీరా జాస్మిన్ కథానాయిక. సినిమా విజయవంతం కాలేదు, కరుణానిధి 87వ పుట్టినరోజున విడుదలవుతున్న సినిమా అని ప్రచారం చేశారు, కానీ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేకపోయింది. కరుణానిధి సంభాషణలు కూడా ఓల్డ్ స్కూల్లో ఉన్నాయి అని విమర్శకులు పెదవి విరిచారు. దీని తర్వాత చివరి రెండు సినిమాలు 2011లో విడుదలయ్యాయి. అందులో ఒకటి 2011 జనవరి 14 విడుదలైన ఇళైజ్ఞాన్. దర్శకుడు సురేష్ కృష్ణకు 50వ చిత్రం, కరుణానిధికి 75వ సినిమా. మ్యాక్సిమ్ గోర్కీ నవల అమ్మ ఆధారంగా కరుణానిధి వ్రాసిన స్క్రిప్టు ఈ సినిమా. ఆ రోజుల్లోనే 20 కోట్ల భారీ బడ్జెట్తో విజయ్, మీరా జాస్మిన్లు జంటగా రూపొందిన చిత్రం ఇది. అయితే ఆశించినంతగా విజయవంతం కాలేదు ఈ ఇళైజ్ఞాన్ అనే సినిమా. కరుణానిధి రచన చేసిన చిట్ట చివరి చిత్రం 2011 ఏప్రిల్ 9 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విడుదలైన పొన్నార్ శంకర్. ఇది కూడా కరుణానిధి 1970లలోనే అదే పేరుతో వ్రాసిన నవల ఆధారంగా నిర్మించబడ్డ భారీ చిత్రం. కరుణానిధి స్క్రీన్ప్లే, సంభాషణలు కూడా సమకూర్చారు. తమిళ హీరో ప్రశాంత్, తండ్రి త్యాగరాజన్ నిర్మాత, దర్శకుడు. ప్రశాంత్ ద్విపాత్రాభినయం. ఈ సినిమా గురించిన చర్చలు 2007లోనే ప్రారంభమైతే, 2008 నుంచి నిర్మాణ సన్నాహాలు మొదలైతే, 2009లో షూటింగ్ ప్రారంభమై 2011లో విడుదలయ్యింది. వేలాది మంది నటీనటులు, సహతారాగణం నటించారు అని సినిమా ప్రచారంలో ప్రముఖంగా పేర్కొన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికే 3D హాలోగ్రాఫిక్ ఆహ్వానపత్రాల్ని ప్రింటు చేయించారు చాలా భారీగా. అయితే షూటింగ్ మధ్యలో ఇబ్బందుల్లో పడి 2010లో అయితే ఒకానొక దశలో సినిమా నిర్మాణం ఆగిపోయింది అనే వదంతులు కూడా వచ్చాయి. త్యాగరాజన్ వదిలేస్తే వేరేవాళ్లెవరో తీసుకుంటున్నారు అని మరికొన్ని వార్తలొచ్చాయి. చివరికి ఎలాగైతే త్యాగరాజనే ఈ పొన్నార్ శంకర్ సినిమాని పూర్తి చేశారు. సినిమా నిర్మాణం చివరి దశలో ఉండగా ముఖ్యమంత్రి కరుణానిధి స్వయంగా ఆ సినిమా సెట్స్కి వెళ్లి తన స్క్రిప్టు ఎలా వస్తుందో చూసుకున్నారు. అప్పుడే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం కూడా. ఎన్నికల్లో డిఎంకేకి మద్దతుగా ఉంటుంది అనుకున్నారు ఈ సినిమాని. అయితే కరుణానిధి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల కంటే సినిమా షూటింగ్లోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. కొన్ని పోరాట దృశ్యాల్ని అప్పటి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్లో కూడా చిత్రీకరించారు. అంత భారీగా సంవత్సరాల తరబడి నిర్మిస్తే చివరి రోజుల్లో ఆ సినిమా విడుదలకు పెద్ద అడ్డంకి ఎదురయింది. కొంగునాడు మున్నేట్ర కళగం అనే రాజకీయ పార్టీ వాళ్లు తమ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన దేవుళ్లని తక్కువ చేసి చూపించారు అనే ఆరోపణలతోటి వాళ్లంతా కలిసి సెన్సార్ బోర్డుకి విజ్ఞప్తి చేశారు, అసలు ఈ సినిమా విడుదల ఆపేయండి అని. సెన్సార్ బోర్డు ఆ అభ్యర్థనని తోసిపుచ్చడంతోటి హైకోర్టుకెళ్లారు. హైకోర్టు కూడా ఆ కేసు కొట్టేయడంతో చిట్ట చివరికి ఎన్నికల తేదీకి కొద్ది రోజుల ముందు విడుదలయ్యింది. కరుణానిధికి, డిఎంకే పార్టీ విజయానికి దోహదం చేస్తుంది అనుకున్నారు, కానీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దశాబ్దాల క్రిందట రావాల్సిన సినిమా అని విమర్శకులు వ్రాశారు. మరీ ఫ్లాప్ కాలేదు, కానీ ఒక మాదిరి విజయం సాధించిందంతే. ఈ పొన్నార్ శంకర్ సినిమాతోటి కరుణానిధి సినీ జీవితం ముగిసింది అని చెప్పుకోవాలి. సినీ జీవితపు ప్రారంభ దశలో మంత్రికుమారి, రాజకుమారి, పరాశక్తి ఇలాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కరుణానిధి చివరి దశలో వ్రాసిన సినిమా ఒక్కటి కూడా ఘన విజయం సాధించలేకపోవడం గమనించదగ్గ విశేషం. ఇంకా మళ్లీ మనం 2011 మేలో ఏఐఏడిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికి వద్దాం. మే 16 జయలలిత అధికారంలోకొస్తే ఆ తర్వాత 4 రోజులకే కరుణానిధి ఎంతగానో ప్రేమించే తన కుమార్తె కనిమొళ్ళిని అరెస్టు చెయ్యమని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అంటే ఈ అరెస్టుకి జయలలితకు ఏమాత్రం సంబంధం లేదు, ఆ అరెస్టు వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావం. క్లుప్తంగా తెలుసుకుందాం. 2007లో మారన్ బ్రదర్స్కి కరుణానిధికి విభేదాలు వచ్చాక కేంద్రంలో ఐటీ మంత్రిగా ఉన్న దయానిధి మారన్తోటి రాజీనామా చేయించారు కరుణానిధి. ఈ విశేషాలు క్రిందటి భాగంలో చెప్పాను. ఆ స్థానాన్ని మరొక డిఎంకే ఎంపీ ఏ రాజాకి ఇప్పించారు, కరుణానిధినే. రాజా విద్యాధికుడు, సమర్థుడు. అయితే రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎప్పుడూ పాలకపక్షంలో ఎక్కడ ఏ పొరపాటు కనపడుతుందా అని వేచిచూస్తూ ఉంటాయి కదా. అప్పుడప్పుడే దేశంలో పుంజుకుంటున్న సెల్ఫోన్ విప్లవంలో 2G స్పెక్ట్రం ఏ కంపెనీకి ఎంత భాగం కేటాయించాలి అనేది ఐటీ శాఖ పరిధిలోకి వస్తుంది. అంటే ఐటీ శాఖ మంత్రి డిఎంకే ఎంపీ ఏ రాజా మంత్రిత్వ శాఖ. 2009 పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఏ రాజా ఎంపీగా గెలిచాక కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కరుణానిధి పట్టుబట్టి ఐటీ శాఖను మళ్లీ ఏ రాజాకే ఇప్పించారు. 2G స్పెక్ట్రం పంపిణీలో అవకతవకలు జరిగాయి, దీనికి ఏ రాజానే బాధ్యుడు, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అన్న ఆరోపణలు సిబిఐ, కాగ్, సుప్రీంకోర్టుల స్థాయికి వెళ్ళింది. ఈ ఆరోపణల పర్వం కొనసాగుతున్న రోజుల్లో కరుణానిధి ఏ రాజాని అడుగుతూనే ఉన్నారు, మన పార్టీకి నష్టం వచ్చే పనులేమీ చేయట్లేదు కదా అని. రాజాకి కరుణానిధి అంటే అమితమైన గౌరవం. అసలేం జరిగిందో కరుణానిధికి వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు రాజా. బీజేపీ ఈ ఆరోపణల్ని బలమైన ఆయుధంగా మార్చుకుంది. ఏమైనా సరే దోషులకు శిక్షపడాలి అని పార్లమెంటులో దుమారం లేవదీశారు. 2011 ఫిబ్రవరి 2న ఐటీ శాఖా మంత్రి రాజాని, ఆయన సహాయకులు మరో ఇద్దర్నీ అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీని ప్రభావం 2011లోని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడింది. కరుణానిధి డిఎంకే ఓడిపోయింది. సరే, ఇదంతా ఒక అధ్యాయమండి. మరి దీనికి కనిమొళి అరెస్టుకి సంబంధం ఏమిటి అంటే, ఐటీ మంత్రి రాజా ద్వారా లబ్ధి పొందిన వాళ్లు కనిమొళి భాగస్వామిగా ఉన్న కళయంగర్ టీవీలో 200 కోట్ల పెట్టుబడి పెట్టారు లేదా అప్పిచ్చారు అనేది ఆరోపణ. ఏ రాజా డిఎంకే మంత్రి, కళయంగర్ టీవీ డిఎంకేది, కాబట్టి ఇది క్విడ్ ప్రో కిందికి వస్తుంది అనేది కేసు. 2011 మే 20న కనిమొళిని అరెస్టు చేసి తీహార్ జైలుకి పంపించారు. ఇక్కడ చెన్నైలో 87 సంవత్సరాల కరుణానిధి పరిస్థితి అత్యంత దయనీయంగా, వర్ణనాతీతంగా ఉంది. కనిమొళి అరెస్టు వార్త వినగానే అళగిరి, స్టాలిన్, మరికొంతమంది డిఎంకే నాయకులు గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వచ్చారు. వాళ్లు కరుణానిధిని ఆ స్థితిలో ఎప్పుడూ చూసి ఉండరు. తండ్రికి నైతిక బలం ఇవ్వాలి అని ప్రయత్నించారు అళగిరి, స్టాలిన్. ఎలాగో తేరుకుని సిఐటి కాలనీలో కనిమొళి తల్లి రజతి ఉంటున్న ఇంటికి వెళ్లారు కరుణానిధి. అప్పటికే అక్కడ మీడియా విలేకరులు వేచిచూస్తున్నారు. మీ కూతురు అరెస్టు గురించి మీరెలా ఫీలయ్యారు అని అడిగారు. నేను ఫీలవ్వడమా? మీలో ఎవరి కూతురైనా అన్యాయంగా అరెస్టైతే మీరెలా ఫీలవుతారో నేనిప్పుడు అలాగే ఫీలవుతున్నాను. నా కూతురు ఏమీ తప్పు చేయలేదు, కళయంగర్ టీవీ పెట్టుబడులకి ఆమెకి అసలు సంబంధం లేనేలేదు అని బదులిచ్చారు కరుణానిధి. నిజంగానే సంబంధం లేదని, ఆ కేసులో బలమైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు ఈ కేసుని, రాజామీద కేసుని కొట్టేయడానికి మరొక 6 ఏళ్లు అంటే 2017 వరకు పట్టిందనుకోండి. అప్పటిదాకా నిందితులు, వారి కుటుంబ సభ్యులు, పరివారం అందరూ అనుభవించిన మానసిక క్షోభకు ఎవరూ వెలకట్టలేరు. కరుణానిధి కనిమొళి అరెస్టు వార్తకు చెలించినంతగా జీవితంలో ఎప్పుడూ చెలించలేదు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పుడు కూడా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి జోక్స్ వేస్తుండేవాళ్లు. తను అరెస్టైనప్పుడు, అసెంబ్లీలో జయలలిత బృందం విరుచుకుపడినప్పుడు పోరాట పటిమను ప్రదర్శించారే తప్ప ఎప్పుడూ బేలతనాన్ని ప్రదర్శించలేదు. ఇప్పుడు మాత్రం కూతురు కనిమొళిని తీహార్ జైల్లోకి తీసుకెళ్తున్న దృశ్యాల్ని టీవీలో చూసి కరుణానిధి ఒక్కసారి బావురుమన్నారు. అయ్యో, నా కూతుర్ని బలిపశువులాగా లాక్కెళ్తున్నారు అని. కనిమొళి మాత్రం చాలా గంభీరంగా తన జైలు గదిలోకి నడిచి వెళ్లారు. చాలా సంవత్సరాల తర్వాత కనిమొళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాన్న నన్ను కళయంగర్ టీవీలో భాగస్వామిని చేస్తాను అన్నప్పుడు నేను సున్నితంగా తిరస్కరించాను. నేను పత్రికారంగంలో, నా రచనారంగంలోనే కొనసాగుతాను, నాకు ఈ వ్యాపార బంధాలు వద్దు అని. సొంత కుటుంబ సభ్యులు ఉండాలి అని నాన్న నన్ను ఒప్పించారు. నిజానికి కళయంగర్ టీవీలో నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదు. అలాంటి నన్ను ఈ కేసులో ఎలా దోషిని చేశారో ఇప్పటికీ నాకర్థం కావటం లేదు అని. ఇదంతా కూడా ఆవిడ చాలా సంవత్సరాల తర్వాత చెప్పినటువంటి మాటలండి. మళ్లీ ఆమె అరెస్టు చేసిన సమయానికొస్తే, చక్రాల కుర్చీకే పరిమితమైన కరుణానిధి తరచూ జైలుకి వెళ్లి కూతుర్ని చూసి వస్తుండేవాళ్లు. కనిమళ్ళి మొహంలో ఏమాత్రం అధైర్యం కనిపించేది కాదు. పర్వాలేదు, ఇది కూడా ఒక అనుభవమే, చాలా పుస్తకాలు చదువుకునే అవకాశం వచ్చింది అనేవారు. కూతుర్ని చూసొచ్చిన ప్రతిసారీ కరుణానిధి అనేవాళ్లట, దీనంతటికీ నేనే కారణం. అసలు రాజకీయాలు వ్యాపారాలు వద్దు అన్నప్పటికీ నేనే బలవంతంగా కనిమొళిని ఆ రంగాల్లోకి తీసుకెళ్లాను. అలా కాకుండా తన పత్రికారంగంలోనే తనని ఉంచేస్తే ఈరోజు జైలు జీవితం ఉండేది కాదు కదా అని. పత్రికా విలేకరులు కరుణానిధిని ఆ స్థితిలో ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారి టైం లైన్ని కాస్త ఫార్వర్డ్ చేసి మళ్లీ మనం 2017కి వెళితే, 2017 డిసెంబర్ 21న సిబిఐ కోర్టు ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయింది అని 2G స్పెక్ట్రం చుట్టూరా ఉన్న కేసులన్నిటినీ కొట్టేసింది. ప్రథమ నిందితుడు ఏ రాజా అయితే వృత్తిరీత్యా లాయర్ కాబట్టి తన కేసుని తనే వాదించుకున్నారు. 2018 జనవరిలో ఆయన ఒక పుస్తకం వ్రాశారు. అసలీ కేసులో తెరవెనుక కథనాలేమిటి, రాజకీయ పార్టీలు ఎలాంటి ఎత్తులు పయ్యెత్తులు వేస్తాయి అని చాలా వివరంగా వ్రాశారు ఆ పుస్తకంలో. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని కరుణానిధిని ఒక్క మాట అనలేదు సరికదా, వాళ్లమీద అచంచలమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు ఏ రాజా. కూతురు నిర్దోషి అని తెలిసిన క్షణంలో తన ఆనందాన్ని తన సహజసిద్ధమైన శైలిలో కవితాత్మకంగా వ్యక్తం చేసే స్థితిలో లేరు కరుణానిధి. ఎందుకంటే అప్పటికి అంటే 2017కి ఆయన గొంతుకి ఆపరేషన్ జరిగి మాట్లాడలేకపోతున్నారు. అతి కష్టం మీద సంతోషం అని మాత్రం అనగలిగారంట. ఇదండి కరుణానిధి జీవితపు చరమాంకంలోని ఒక సంఘర్షణాపూరిత ఘట్టం. మళ్లీ 2011 నుంచి కథనాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ విడతలో కరుణానిధి ప్రతిపక్ష నాయకుడు. ఆయన వయసు 87 సంవత్సరాలు. పైగా కేంద్రంలోని డిఎంకే మంత్రులపైన అవినీతి ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందులాగా జయలలిత మీద విమర్శలు కానీ ఆమె పాలనలో లోపాలు వెదగడానికి కానీ సమయం అనుకూలంగా లేదు. ఇంకొకవైపు అధికారపీఠాన్ని ఎక్కిన జయలలిత డిఎంకే చాలా దెబ్బతింది. ఇంకా డిఎంకే చరిత్ర ముగిసినట్లే, కరుణానిధి చుట్టూ ఉన్న సమస్యలతోటి ఇంకా ఆయనలో పోరాట పటిమ లేదు అని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ విడతలో కరుణానిధి వర్సెస్ జయలలిత అనే కంటే జయలలిత వర్సెస్ జయలలిత అన్నట్లుగా తారుమారయింది పరిస్థితి. అంటే జయలలిత మీదనున్న అవినీతి ఆరోపణలు, శశికళతోటి స్నేహం ఆమెకు ఉక్కు సంకెళ్లయ్యాయి. ఎలాగంటే, శశికళ ఆమె బంధువులు తనకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు అని నమ్మిన జయలలిత 2011 డిసెంబర్లో అంటే తాను ముఖ్యమంత్రి అయిన 7 నెలలకి శశికళని ఆమె అనుచరులుగా భావించిన మరొక 13 మంది ఏఐఏడిఎంకే కార్యకర్తల్ని పార్టీ నుంచి బహిష్కరించారు. చాలామంది జయలలిత నిర్ణయాన్ని హర్షించారు, కాని వాళ్ల ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 2012 మార్చిలో శశికళ వ్రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో మళ్లీ వాళ్లని పార్టీలోకి తీసుకున్నారు జయలలిత. అందులో శశికళ జయలలితకు మాట ఇచ్చారు, నాకు పార్టీలో ఏ పదవి వద్దు, పదవి కోసం మీ దగ్గర ఉండడం లేదు, కేవలం మీకు సేవ చేయడమే నా అభిమతం, మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని భావించిన వాళ్లందర్నీ దూరం పెడుతున్నాను, వాళ్లతో నేను మాట్లాడను అని హామీ కూడా ఇస్తున్నాను అని వ్రాతపూర్వకంగా ఇచ్చారు జయలలితకు. ఈ విడతలో కరుణానిధి మీద కక్ష సాధింపు చర్యల్లాంటివి ఎక్కువగా లేకపోవడంతో జయలలిత ఎక్కువ సమయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారు. ఈ విడతలో ఆమె తీసుకున్న నిర్ణయాలు, అమలుపరిచిన కార్యక్రమాలు ఆమెను అమ్మకు ప్రతిరూపం అనుకునేలాగా తమిళ ప్రజల హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత 3 ఏళ్లపాటు జయలలిత పాలనకు ఎలాంటి ఆటంకం రాలేదు. కరుణానిధి కూడా వాళ్ల పార్టీకి పునరుజ్జీవం ఎలా కల్పించాలా అనే ఆలోచనలోనే ఉన్నారు. అసలు మళ్లీ డిఎంకే అధికారంలోకి రావడం సాధ్యమేనా అన్న అనుమానం కూడా వచ్చింది ఆయనకు. దిగజారుతున్న తన ఆరోగ్యం దృష్ట్యా పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి స్టాలినే అని గట్టిగా విశ్వసించారు కరుణానిధి. అయితే అళగిరి స్టాలిన్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు, అంటే అన్నదమ్ముల మధ్యనే తగాదాలు, వాళ్ల అనుచరుల మధ్య తగాదాలు కరుణానిధిని కలవరపెడుతూనే ఉన్నాయి. అళగిరి ఢిల్లీలో మంత్రిగా ఉన్నా సరైనటువంటి పేరు తెచ్చుకోలేదు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం కదా. ఇక్కడ రాష్ట్రంలో మధురైలో అళగిరి అనుచరుల ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. స్టాలిన్ మద్దతుదారుల మీద తరచూ దాడులు చేస్తున్నారు. వాళ్లమీద తగు చర్యలు తీసుకోవాలి అని స్టాలిన్ తండ్రి కరుణానిధిని కోరారు. జనవరి 2014న అళగిరి సింగపూర్ పర్యటనలో ఉండగా కరుణానిధి అళగిరి మద్దతుదారుల్ని డిఎంకే నుంచి బహిష్కరించారు. 2014 జనవరి 24న సింగపూర్ నుంచి తిరిగొచ్చిన అళగిరి ఎయిర్పోర్టు నుంచి సరాసరి కరుణానిధి ఇంటికెళ్ళి ఇంకా నిద్రపోతున్న 90 ఏళ్ల తండ్రిని లేపి మరీ నానామాటలు అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నమే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను అని ప్రకటించారు కరుణానిధి. ఆ తరువాత పత్రికా విలేకరులకు చెప్పారు, తెల్లవారుజామున అళగిరి వచ్చి నన్ను నిద్రలేపి మరీ హెచ్చరించాడు, మరొక 3-4 నెలల్లో నీ చిన్న కొడుకు స్టాలిన్ ఈ భూమి మీద ఉండడు, గుర్తుపెట్టుకో అన్నాడు. ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లల మధ్య ఇంత శత్రుత్వం ఊహకందడం లేదు, భరించలేకపోతున్నాను అని. విలేకరులు కరుణానిధి పరిస్థితిని చూసి 90 సంవత్సరాల వయసులో ఆయనకొచ్చిన సమస్యల్ని గమనించి ఆయన మీద విపరీతమైన సానుభూతిని చూపించారు. ఈ నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికలొచ్చాయి, అంటే పార్లమెంటు ఎన్నికలు. రాష్ట్రంలో అయితే జయలలిత పాలనకు ఏమీ ఢోకాలేదు. గత 5 ఏళ్లుగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న డిఎంకేకే ఇది అగ్నిపరీక్ష. ఈసారి డిఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు. మరికొన్ని చిన్న పార్టీలతోటి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు కరుణానిధి. అటు జయలలిత ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఏఐఏడిఎంకే ఒక్క పార్టీనే సొంతంగా పోటీ చేస్తుంది అని ప్రకటించారు. తమిళనాడంతటా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ వెలిశాయి, రాబోయే ప్రధానమంత్రి జయలలిత అని. ఆమె ఆత్మవిశ్వాస బలం ఏంటో కాని 2014 లోక్సభ 39 స్థానాలకుగాను 37 స్థానాలు ఏఐఏడిఎంకే కైవసం చేసుకుంది. కరుణానిధి డిఎంకేకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. 10 ఏళ్లపాటు కేంద్రంలో చక్రం తిప్పిన కరుణానిధి ఇప్పుడు నిస్సహాయుడయ్యారు. ఇటు రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో డిఎంకే ఉనికి లేదు. మోదీ ప్రభంజనంలో మిగతా పార్టీలన్నీ ఓటమిని అంగీకరించక తప్పలేదు. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతోటి అధికారంలోకొచ్చింది. ప్రతిపక్ష పార్టీ నాయకుడు అన్న హోదా తప్ప చక్రాల కుర్చీకే పరిమితమైన 90 ఏళ్ల రాజకీయ వృద్ధుడు రణక్షేత్రంలో క్షతగాత్రుడై మిగిలాడు. కరుణానిధి పరిస్థితి ఇలాగైతే విజయకేతనం ఎగరేసిన జయలలితకు ఆమె గతం వెన్నాడింది. ఎలాగంటే అప్పటికీ 18 సంవత్సరాల క్రిందట, అంటే 1996లో సుబ్రహ్మణ్యస్వామి జయలలిత అక్రమాస్తుల మీద కేసేశారు. ఆ కేసులో జయలలిత, శశికళ, శశికళ మేనకోడలు, ఇళవరిసి, మేనలుడు సుధాకరన్లు ప్రధాన నిందితులు. ఆ కేసు రకరకాల మలుపులు తిరిగి 2014 సెప్టెంబర్ 27న, అంటే ఆ సంవత్సరం పార్లమెంటు ఎన్నికల్లో జయలలిత ఏఐఏడిఎంకే ఘన విజయం సాధించిన 6 నెలలకు కర్ణాటకలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు వాళ్లు 4 దోషులు అని నిర్ధారిస్తూ 4 ఏళ్లు కారాగార శిక్ష కూడా విధించింది. 2 రోజుల తర్వాత జయలలిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కూడా కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. 1 నెల తర్వాత సుప్రీంకోర్టు బెయిలిచ్చింది. కానీ ఒకసారి శిక్ష పడింది కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి పదవికి ఆమె అర్హురాలు కాదు. ఆ విధంగా 2014 సెప్టెంబర్లోనే జయలలిత ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సొచ్చింది. పదవిలో ఉండగా జైలుకెళ్లి ఆ పదవిని కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా జయలలిత రికార్డు స్థాపించినట్లయింది. పన్నీరుసెల్వం ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు, కానీ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చెయ్యలేదు. కరుణానిధి పదే పదే డిమాండ్ చేశారు, అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చెయ్యండి అని. నిజానికి అనారోగ్య కారణాల రీత్యా చాలా రోజులుగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కరుణానిధి హాజరు కావడం లేదు. దీన్ని సాకుగా తీసుకుని అసలు అసెంబ్లీకే హాజరు కానివాడివి, అసెంబ్లీ సమావేశాల గురించి అడగడం దేనికి అని పన్నీరుసెల్వం వ్యాఖ్యానించాడు. ఎప్పుడో సంగతి దేనికి, ఇప్పుడు వస్తానంటున్నాను కదా అన్నారు కరుణానిధి. మొత్తానికి 2014 డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు మొదలైతే చక్రాల కుర్చీలోనే వెళ్లారు కరుణానిధి. అయితే ఆయనకు 2వ వరసలో మధ్యలో సీటు కేటాయించడంతోటి చక్రాల కుర్చీ అక్కడదాకా వెళ్లదు. అంటే పేరుకి సీటు కేటాయించినా గాని ఆయన వెళ్లి కూర్చోడానికి వీలు కాలేదు. అంతకుముందైతే ఎలా ఉండేది, మొదట వరుసలో సీటుండేది, కూర్చోడానికి వీలయ్యేది. ఇలాంటి పరిస్థితిని గమనించి అసెంబ్లీ రిజిస్టర్లో మాత్రం సంతకం చేసి, నాలాంటి దివ్యాంగుడికి, సీనియర్ రాజకీయ నాయకుడికి ఇదేనా మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని నిరసనగా బయటకొచ్చేశారు కరుణానిధి. ఈ విషయం అంతా ఆనాటి వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రకటించబడింది. ఇంత సంఘర్షణ సమస్యల మధ్య ఉండి కూడా కరుణానిధి తన 90 సంవత్సరాల వయసులోనూ సాహిత్య వ్యాసంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆ వయసులో కూడా ఆయన మెదడూ ఆలోచనలు ఎంత చురుగ్గా ఉన్నాయి అనడానికి ఒక ఉదాహరణ, 2014లో ఆయన వ్రాసిన ఒక టీవీ సీరియల్ స్క్రిప్ట్. అది కూడా రామానుజుడి జీవితం ఆధారంగా తీసిన సీరియల్. కరుణానిధి నాస్తికుడే అయినప్పటికీ రామానుజుడు అణగారిన వర్గాల కోసం చేసిన కృషి ఆయన్ను ఆకర్షించింది. 90 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల వయసులో వ్రాసినంత తేలికగా, వేగంగా, సునిశితంగా, వాడిగా, వేడిగా, పదునుగా సంభాషణలు వ్రాశారు కరుణానిధి. ఈ విధమైన రికార్డు సాధించిన ఏకైక క్రియాశీలక రాజకీయ నాయకుడు కరుణానిధి ఒక్కరే అయ్యారు. ఇంకా 2014లో కోర్టు కేసు తర్వాత జయలలిత పని అయిపోయినట్లే వచ్చే ఎన్నికల్లో డీఎంకేని మళ్ళా అధికారంలోకి ఎలా తీసుకురావాలా అని తీవ్రంగా పథకాలు రచించడం మొదలుపెట్టారు కరుణానిధి. కానీ ఆయన అంచనాలు మళ్లీ తప్పాయి. 2015 మేలో కర్ణాటక హైకోర్టు జయలలిత, ఆమె అనుచరుల మీద ఉన్న కేసులన్నింటినీ కొట్టేసింది. మళ్లీ జయలలిత అభిమానుల దృష్టిలో కడిగిన ముత్యం అయ్యారు. మరుసటి సంవత్సరం అంటే 2016లో మళ్ళా 5 ఏళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. వీర విప్లవ వనిత జయలలిత ఈసారి ఏ ప్రధాన పార్టీతోటి పొత్తుకు వెళ్లలేదు. ఆమె చేసిన అమ్మ మార్కు సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. డీఎంకే కాంగ్రెస్తోనూ మరికొన్ని చిన్న చిన్న పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీది మరొక కూటమి. ఎన్నికల ప్రచారంలో కరుణానిధి చక్రాల కుర్చీలోనే రాష్ట్రమంతటా పర్యటించారు. స్టాలిన్ ప్రధానంగా పార్టీ శ్రేణుల్ని ఒక త్రాటిమీద నడిచేలాగా కృషి చేశారు. ఈసారి గెలిస్తే నిస్సందేహంగా కరుణానిధే ముఖ్యమంత్రి అని ప్రకటించారు కూడా. ఆయన వయసు అప్పటికి 92 సంవత్సరాలు. స్టాలిన్ తండ్రికి పెద్ద మద్దతుగా నిలిచాడు. తమిళనాడు ఓటర్లకు కరుణానిధి పట్ల అభిమానం తగ్గలేదు కానీ ఆ వయసులో ఆయన పడుతున్న కష్టం చూసి జాలిపడ్డారు. ఆ జాలి ఓట్ల కింద తర్జుమా అవుతుంది, తమ విజయం ఖాయం అని అనుకున్నారు డీఎంకే నాయకులు. అయితే మళ్లీ వాళ్ల అంచనాలు తప్పాయి. కేవలం 1.5% ఓట్ల వ్యత్యాసంతో డీఎంకే 2016 ఎన్నికల్లో ఓడిపోయింది. జయలలిత ఏఐఏడీఎంకే మళ్లీ అధికారంలోకొచ్చింది. 1984లో ఎంజీఆర్ ఇలాగా అధికారంలో ఉండగా గెలిచి మళ్లీ అధికారంలోకొచ్చారు. 32 ఏళ్ల తర్వాత మళ్ళా జయలలిత ఆ అరుదైన రికార్డుని పునరావృతం చేశారు. అయితే ఈ ఎన్నికలే తమ ఇద్దరికీ చిట్టచివరి ఎన్నికలు అని జయలలిత, కరుణానిధి ఇద్దరూ ఊహించి ఉండకపోవచ్చు. కరుణానిధి వ్యక్తిగతంగా మాత్రం 68,366 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1957 నుంచి పోటీ చేసిన ప్రతిసారీ గెలుస్తూ 13 సార్లు గెలిచిన కరుణానిధి ఈ చిట్టచివరి ఎన్నికల్లో కూడా రికార్డు సృష్టించారు. ఎలాగంటే, ఈసారి ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఇంతకుముందు 12 ఎన్నికల్లో వచ్చిన ఏ మెజారిటీ కంటే కూడా అత్యధికం. పార్టీ ఓటమి కరుణానిధి కంటిమీద కునుకు లేకుండా చేసింది. తన తర్వాత స్టాలిన్ డీఎంకేని ముందుకు తీసుకెళ్తాడు అనే నమ్మకం ఉంది. స్టాలిన్ కష్టపడే మనస్తత్వమే తన పార్టీని కాపాడుతుంది అని కూడా కరుణానిధి నమ్మారు. కానీ ఆయన జీవించి ఉండగా విజయాన్ని చూడలేకపోతున్నానే అని బాధపడ్డారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్లో ఆయన ఆరోగ్యం దిగజారడంతోటి కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. విచిత్రంగా కొద్ది రోజులు అటు ఇటుగా జయలలిత కూడా అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు 2016 సెప్టెంబర్లోనే. ఇద్దరు హేమాహేమీలు, అసెంబ్లీ క్షేత్రంలో హోరాహోరీగా పోరాడుకున్న రాజకీయ నాయకులు చెరొక ఆసుపత్రిలోనూ జీవితపు చరమాంకంలో అనారోగ్యంతో పోరాడుతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరి పోరాట ఘట్టాలని పునశ్చరణ చేసుకుని ఇప్పుడు ఇద్దరూ ఆసుపత్రిలో ఉండడంతో పోలిస్తే జీవితానికి అర్థం తెలుస్తుంది. చివరకు మిగిలేది ఏమిటి అంటే దయానిధికి తెల్లకాగితం కనిపించినట్లు. 2016 డిసెంబర్ 5న జయలలిత సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూసినప్పుడు కరుణానిధి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తన ప్రాణాల కోసం పోరాడుతున్నారు. చాలా చిన్న వయసులో చనిపోయినప్పటికీ జయలలిత ఆర్జించిన కీర్తి ప్రతిష్టలు, ఆమె అభిమానుల్లో సంపాదించుకున్న స్థానం చిరకాలం నిలిచి ఉంటాయి అని పత్రికా ప్రకటన విడుదల చేశారు కరుణానిధి. 2016 డిసెంబర్లోనే కరుణానిధి ఆరోగ్యం కూడా మరింతగా దిగజారింది. 2017 మొదట్లో ఆయన గొంతుకు ఆపరేషన్ చేసి శ్వాస పీల్చుకోవడానికి ప్రత్యేక ట్యూబ్ ఏర్పాటు చేశారు. ఇంకా అప్పట్నుంచి ఆయన మామూలుగా మాట్లాడే శక్తిని కోల్పోయారు. ఎన్నో ఏళ్లు తన సింహ గర్జనతో రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన యోధుడు 92 సంవత్సరాల వయసులో మౌనమునిగా మారక తప్పలేదు. ఆ ట్యూబు పెట్టాక ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆయన కారులోనుంచి చక్రాల కుర్చీలో బయటకు రాగానే అక్కడే వేచిచూస్తున్న వేలాది మంది అభిమానులు తలైవర్ వాళ్ల్గా, కలయంగర్ వాళ్ల్గా అని నినాదాలు చేశారు. చెమ్మగిల్లిన కళ్లతో వాళ్ల వైపుకు కృతజ్ఞతతో చూడడం తప్ప కరుణానిధి గొంతు విప్పి మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అప్పటికే ఆయన స్వరం మోగపోయింది కాబట్టి. ఆ పరిస్థితిలో తండ్రిని చూసిన కనిమొళి స్వతహాగా కవయిత్రి తన భావాలకు ఇలాగా కవితారూపమిచ్చారు. నువ్వు మాట్లాడడం మానేశావు కదూ, ఇంక మాతో మాట్లాడి ఉపయోగం లేదనుకున్నావా? లేక చెప్పాల్సినవన్నీ చెప్పేశాను కదా అనుకోమన్నావా? నీ మాటలకు మేం కాపలాదారులము అని మర్చిపోయావా? నువ్వు లేని ప్రపంచం మాకు లేదు. నువ్వేమో బోధిచెట్టు కింద బుద్ధుడివైపోయావు, మేమంతా వేచిచూస్తున్నాం. నిన్ను ద్వేషించేవాళ్లతో కలిసి, తమిళుల సమస్యలన్నింటికీ నువ్వే కారణమని దూషించేవాళ్లతో కలిసి మేమంతా వేచిచూస్తున్నాం. కొన్ని మాటలు చెప్పు చాలు. తుఫానుల్ని చీల్చుకుని ప్రయాణిస్తాం, ఎడారుల్ని తొలిచి సస్యశ్యామలం చేస్తాం. ఇదండి కనిమొళి వ్రాసిన కవిత తన తండ్రి మోగబోయిన సందర్భంలో. ఆయన గొంతులో ట్యూబ్ తోటి ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన సమయంలో అటు AIADMKలో జయలలిత మరణానంతరం తీవ్రమైన సంక్షోభం కొనసాగుతోంది. శశికళ, పన్నీరు సెల్వంల ముఠాలు, ఎత్తులు పయ్యెత్తులు, రాష్ట్ర భవిష్యత్తు ఎటువైపా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తాజా పరిణామాలన్నీ కరుణానిధికి తెలుస్తూనే ఉన్నాయి. ఆయన గొంతులో నుంచి అస్పష్టంగా వస్తున్న కొద్ది ధ్వనులతోటే స్టాలిన్కి చెప్పారు. ఆ పార్టీలో సంక్షోభం మరింత తీవ్రతరం కావచ్చు, కాని దాన్ని మనకి అనుకూలంగా మలచుకోవద్దు. వాళ్ల గొడవలేవో వాళ్లను పడని, మనం మాత్రం న్యాయబద్ధంగానే మన బలంతోనే అధికారంలోకి రావాలి, కాని ఎదుటివాళ్ల బలహీనతల్ని మనం వాడుకోవద్దు అని. అప్పట్నుంచి కరుణానిధి పూర్తిగా నెమ్మదించారు అని చెప్పుకోవచ్చు. పార్టీ పగ్గాలను కూడా స్టాలిన్కి అప్పగించేశారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. 10 నెలల దాకా బయటికెక్కడికీ వెళ్లలేదు. 2017 అక్టోబర్లో ఒక్కసారి బయటకు వచ్చారు అంతే. అది కూడా తాను 1942లో స్థాపించిన మొరసోలీ పత్రిక 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన ఒక బహిరంగ ప్రదర్శన చూడడానికి. నిశ్శబ్దంగా ప్రదర్శన అంతా తిరిగి చూశారు చక్రాల కుర్చీలోనే. అదే మామూలు సమయంలో అయితే గొంతు ఉండి ఉంటే ఎంత గంభీరంగా ప్రసంగించి ఉండేవారో, కలం పట్టుకునే పట్టు ఉంటే ఎన్ని విలువైన వాక్యాలు వ్రాసి ఉండేవాళ్లో, కాని ఇప్పుడైతే రెండూ లేవు. నిశ్శబ్దంగా మెదడులో తరంగితమయ్యే భావోద్వేగాలను బహిర్గతం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో తన 18 సంవత్సరాల వయసులో ప్రారంభించిన పత్రిక ప్రస్థానాన్ని కళ్లారా చూసుకున్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ పత్రిక అత్యంత ప్రజాదరణతో కొనసాగడం ఆయనకు ఎంతో సంతోషం కలిగించింది, కాని దాన్ని వ్యక్తం చేసే పరిస్థితిలో మాత్రం లేరు. చాలా రోజులు ఆ పత్రిక నిర్వహణను చూసుకున్న మేనలుడు మొరసోలీ మారన్ కూడా ఇప్పుడు లేరు. ఆయన విగ్రహాన్ని తనివితీరా చూసుకున్నారు. ఏ పత్రిక ద్వారా డిఎంకే పార్టీ శ్రేణులకు వేలాది ఉత్తరాలు వ్రాశారో ఆ పత్రిక మరింత ముందుకు వెళుతుంది అన్న నమ్మకంతో ఆ ప్రదర్శనశాల నుంచి నిష్క్రమించారు. జయలలిత మరణం వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి 2017 డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. తన కొడుకు స్టాలిన్ మీద ఎంత బాధ్యతని వదిలి వెళుతున్నాడో కరుణానిధికి అర్థమయ్యింది. 2018 మొదట్నుంచి అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. 2018 జులై 19 గొంతుకు అమర్చిన ట్యూబ్ని మార్చడానికని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అది మార్చాక ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు. కాని ఇంటికెళ్లగానే మూత్రనాళంలో ఇన్ఫెక్షను, జ్వరం వచ్చాయి. ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గలేదు. 2018 జులై 28 హఠాత్తుగా రక్తపోటు పడిపోవడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. శక్తివంతమైన మందులు వాడటంతో 2 గంటల్లోనే కోలుకున్నారు. కానీ మళ్లీ కొద్ది గంటల్లోనే మరొక 2 సార్లు రక్తపోటు పడిపోవడంతో డాక్టర్లు అప్రమత్తమయ్యారు. జులై 29 రాత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. స్టాలిను, ఇతర కుటుంబ సభ్యులు వస్తున్న వాహనాన్ని డిఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. మా నాయకుడికి ఏమైందో చెప్పండి అంటూ గుండెలు బాదుకున్నారు. స్టాలిన్ వాళ్లను సముదాయించి ఆసుపత్రిలోకి వెళ్లి తండ్రిని చూసొచ్చి మీరేం కంగారు పడకండి అని కార్యకర్తలకు నచ్చజెప్పారు. ఆ తర్వాత వారం రోజుల్లో జాతీయ స్థాయి నాయకులందరూ ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. వాళ్లల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలైన వాళ్లంతా ఉన్నారు. వారం గడిచింది. కరుణానిధి ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు. 2018 ఆగస్టు 7 పొద్దున్నే 6:30 కరుణానిధి ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది అన్నారు డాక్టర్లు. పొద్దున్నే భార్య దయాళుని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె కూడా చక్రాల కుర్చీలోనే ఉన్నారు. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. డిఎంకే కార్యకర్తలు ఆసుపత్రి దగ్గర గుమికూడారు. పోలీసులు తమ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తున్నారు. సాయంకాలం 4:30 గత కొద్ది గంటల్లో పరిస్థితి విషమిస్తూ వస్తోంది, ఇంకా మా చెయ్యి దాటిపోయినట్లే అనిపిస్తోంది అన్నారు డాక్టర్లు. సాయంకాలం 6:10 డాక్టర్లు కరుణానిధి మరణవార్తను ధృవీకరించారు. ఒక్కసారి డిఎంకే పార్టీ శ్రేణులు విధుల్లోకొచ్చారు. వాళ్లని ఓదార్చటం ఎవరివల్లా కాలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో తమ నాయకుడి మరణవార్త తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకున్న కార్యకర్తల సంఖ్య 200 దాటి ఉంటుంది అని ఒక అంచనా. జీవితంలో ఎన్నో పోరాటాల్ని ధైర్యంగా, చిరునవ్వుతో ఎదుర్కొన్న కళయింగర్ 94 సంవత్సరాల వయసులో ప్రకృతి నియమాన్ని అనుసరించక తప్పలేదు, మృత్యువు చేతిలో ఓడిపోక తప్పలేదు. ఆయన భౌతిక కాయాన్ని గోపాలపురంలోని స్వగృహానికి తీసుకెళ్లి అక్కడ్నుంచి రాజాజీ హాలుకి తరలించారు. దేశంలోని రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చారు కరుణానిధిని కడసారి చూడడానికి. అన్నా సమాధి పక్కనే తన సమాధి ఉండాలి అని కోరుకున్నారు కరుణానిధి. ఆయన కోరిక నెరవేర్చాలి అనే ఉద్దేశంతో స్టాలిన్, అళగిరి, కనిమొళి ముగ్గురూ కలిసి ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంటికెళ్లి విజ్ఞప్తి చేశారు. ఆయన ఏ నిర్ణయమూ స్థిరంగా చెప్పలేదు. కొద్దిసేపటికి చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ అన్నాదురై సమాధి పక్కన స్థలం ఇవ్వడం కుదరదు అని ఏవో కారణాలు చూపించారు. ప్రత్యామ్నాయంగా అన్నా యూనివర్సిటీ దగ్గరలో 2 ఎకరాలు ఇస్తాము, అక్కడ కట్టుకోండి అన్నారు. కాని కరుణానిధి కోరుకున్నది అది కాదు. 2 సంవత్సరాల క్రిందటే కదా జయలలిత సమాధికి అన్నాదురై సమాధి పక్కనే స్థలం ఇచ్చింది, ఇంతలో నియమ నిబంధనలు ఎలా మారాయి అని డిఎంకే నాయకులు ప్రశ్నించారు. వెంటనే కోర్టుకెళ్లారు. కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది కరుణానిధి కోరుకున్నట్లే ఆయన సమాధి అన్నాదురై సమాధి పక్కనే ఉండేలాగా స్థలం కేటాయించమని. ఆ విధంగా మరణించాక కూడా సమాధిలోకి ఒదిగేంతవరకు కరుణానిధి పోరాటం చేసినట్లే అయ్యింది. విశ్రాంతి లేకుండా దశాబ్దాలపాటు పనిచేసిన రాజకీయ యోధుడు శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో, తమిళ సాహిత్యంలో, తమిళ పత్రికారంగంలో, తమిళ సినిమా రంగంలో ఒక శకం ముగిసింది. కరుణానిధి కంటే ముందు ఎంతోమంది రాజకీయవేత్తలున్నారు. ఆయన తర్వాత వస్తున్నారు, ఇంకా రావచ్చు. కాని కరుణానిధిలాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడైన రాజకీయ యోధుణ్ణి మళ్లీ చూడడం చాలా కష్టం. ఇవ్వండి కళయింగర్ ముత్తువేల్ కరుణానిధి, ఎం. కరుణానిధి గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. గత 16 భాగాలుగా ఈ కార్యక్రమం గురించి ఎన్నో ప్రశంసలొచ్చాయి, కొన్ని విమర్శలొచ్చాయి. నేను ఎప్పుడూ చెప్పినట్లే పార్టీలు, పాలసీల కంటే ఆయా ప్రముఖుల జీవితాల్లోని సంఘర్షణలు, పోరాటాలు, వెలుగునీడలు, ఎత్తుపల్లాలు, వీటిల్లోనుంచి మనం నేర్చుకోదగిన పాఠాలు, గుణపాఠాలు ఇవే ప్రధానాంశాలుగా మన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరుణానిధికారి కార్యక్రమ పరంపర కూడా ఇదే పంథాలో కొనసాగించాను. ఆ ప్రక్రియలో నేను ఎంతవరకు కృతకృత్యుణ్ణయ్యాను అనేది నిర్ణయించాల్సింది విజ్ఞులైన మీరు శ్రోతలే. ఈ కార్యక్రమ పరంపరను ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.